అపోస్తలుడైన పౌలు కొరింథి సంఘానికి రాసినటువంటి రెండవ పత్రిక 11వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ముందుగా ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తుతి చెల్లించుకుంటున్నా. మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు స్తుతి చెల్లించుకుంటున్నాం. కొద్ది సమయంలో నీ వాక్యాన్ని మేము ధ్యానం చేస్తుంటుండగా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, అందులోని సత్యాలను గ్రహించినట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. 11వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను. కొంచెము అవివేకముగా నేను మాట్లాడినను, మీరు సహింపవలనని కోరుచున్నాను. నన్ను గూర్చి మీరెలాగైనను సహించుడి, దేవాశక్తితో మీడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకలనుగా ఒక్కడే దేవునికి, ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తునకు సమర్పింపవలనని మిమ్మును ప్రధానము మిమ్మను ప్రదానము చేసి తిని గాని, క్షమించండి, కలద్దలాడబెట్టేశాను, అందుకే అక్షరాలు కనిపించడం కొంచెం కష్టంగా ఉంది. ఓకే, సో క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, పౌలు ఇక్కడ తనను గురించి మాట్లాడడమే పౌలు అవివేకము. ఎందుకంటే ప్రారంభ పై వచనాలన్నింటిలో కూడా, పై అధ్యాయాలన్నింటిలో కూడా పౌలు తన గురించి తాను మాట్లాడాడు. పౌలు తన గురించి తాను మాట్లాడడానికి, ప్రత్యేకంగా తనను సమర్థించుకోవడానికి, తన అపోస్తలత్వాన్ని సమర్థించుకోవడానికి ఒక బలమైన కారణం ఉంది. ఆ విషయాన్ని అంతకుముందు అధ్యాయాల్లో మనం ధ్యానం చేశాం. కొరింథి సంఘంలో ఉన్నటువంటి కొంతమంది పౌలుని ప్రశ్నించడం, పౌలు యొక్క అపోస్తలత్వాన్ని కించపరచడం, పౌలుకి ఏమీ తెలీదు అని మాట్లాడడం, పౌలు మాట మీద నిలబడడు అని అతని మీద ఒక ప్రోపగాండాను వ్యాపింపచేయడం, అసలు పౌలు అపోస్తలుడే కాదు అని చెప్పి మాట్లాడడం, ఇలాంటివి అనేకములు కొరింథీ సంఘంలో ఏర్పడినప్పుడు వారిని ప్రశ్నించడానికి అట్ ద సేమ్ టైం మిగిలిన వారికి కూడా ఒక క్లారిటీని ఇవ్వడానికి ప్రత్యేకంగా పౌలు ఈ రెండవ పత్రిక రాశాడు. అది మనం మర్చిపోకూడదు. కాబట్టి క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, పౌలు తన అపోస్తలత్వం నిరూపించుకోవడం కోసం తాను దేని విషయమే అతిశయపడుతున్నాడు, ఎందుకు అతిశయపడుతున్నాడు, నేను అతిశయపడతాను అని అనేకమైనటువంటి విషయాలు గత అధ్యాయంలో మాట్లాడడం జరిగింది. అందుకోసమే పౌలు ఇప్పుడు మరలా ఇంకొంచెం క్లారిటీ ఇస్తున్నాడు. నేను కొంచెం అవివేకముగా నేను మాట్లాడినను, మీరు సహింపవలనని కోరుచున్నాను. అంటే నేను మాట్లాడేది ఒకవేళ మీకు అవివేకముగా అనిపిస్తే, నిజంగా నేను అవివేకంగా మాట్లాడుతున్నాను కాదని ఒక ఉద్దేశం, ఒకవేళ నేను మాట్లాడేటువంటిది మీకు అవివేకముగా ఒకవేళ అనిపిస్తే సహించండి అని కోరుకొనుచున్నాను. నన్ను గూర్చి మీరు ఎలాగైనను సహించుడి. ఎందుకంటే తన గురించి తాను చాలా విషయాల్లో పై అధ్యాయాల్లో మాట్లాడాడు కాబట్టి. పౌలు ఇప్పుడు కొరింథీయులకు తన హృదయము తెరుస్తా ఉన్నాడు. తన హృదయములో ఉన్నటువంటి తెరిచి నేరుగా మాట్లాడుతున్నాడు. సాధారణంగా మనము అవివేకంగా కనిపిస్తామేమో అన్న భయంతో మన గురించి ఈ విధంగా మాట్లాడుకోము. పౌలు కొరింథీయులను ఎంతగా ప్రేమిస్తున్నాడంటే తన హృదయం వారికి తెరవడం ద్వారా అతడు వారి దృష్టికి అవివేకగా కనపడడానికి ఇష్టపడతా ఉన్నాడు. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రత్యేకంగా ఈ 11వ అధ్యాయంలో మనం అబద్ధపు అపోస్తలుల గురించి పౌలు మాట్లాడడాన్ని మనం చూస్తాం. అట్ ద సేమ్ టైం పౌలికి కొరింథీ సంఘం పట్ల ఉన్నటువంటి ప్రేమ, ఆసక్తి, ఆ తృష్ణ ఎంత ఉందో మనకు అర్థమవుతుంది. చూడండి 2వ వచనం నుంచి, దేవాశక్తితో అంటే దేవుని ఆసక్తితో, దేవునికి ఏ ఆశ అయితే ఉందో ఆ ఆసక్తితో, దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. దేవుడు ఏ రీతిగా మీ యందు ఆశ కలిగి ఉన్నాడో అదే రీతిగా నేను కూడా మీ యందు ఆశ కలిగి ఉన్నాను. అంటే ఒక మాటలో చెప్పాలంటే పౌలు క్రీస్తు మనస్సును ధరించుకుని ఉన్నాడని మనకు అర్థమవుతుంది. క్రీస్తును పోలి నడుచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడని మనకు అర్థమవుతుంది. దేవాసక్తితో మీడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి, ఒక్కడే పురుషునికి అంటే ఇక్కడ క్రీస్తునకు, ఓకేనా, ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తునకు సమర్పింపవలనై మిమ్మును ప్రదానము చేసి తిని గాని. ఇక్కడ మనం ఒక మాట నేర్చుకుని తర్వాత మనం ఆ కాని అనే దాని దగ్గరికి మనం వెళ్దాం. పౌలు యొక్క తృష్ణ ఏంటి, పౌలు యొక్క కోరిక ఏంటి, తాను ఎవరినైతే ప్రభు కొరకు సంపాదించాడో, ఎవరినైతే క్రీస్తునందు నిలబెట్టాడో వారిని క్రీస్తు ఎదుట పవిత్రురాలైన కన్యకునుగా వారిని నిలబెట్టాలని. మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే రేపు క్రీస్తు ఎదుట సంఘముగా ఉన్నటువంటి మనము పవిత్రురాలైనటువంటి కన్యకుగా ఉండాలని. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, పవిత్రురాలైన కన్యకగా ఉండడానికి మనకు సాధ్యమేనా, కుదురుతుందా? రేపు క్రీస్తు వచ్చే సమయానికి, అంటే పెండ్లి కుమారుడు వచ్చే సమయానికి పెండ్లి కుమార్తెలముగా పిలువబడుచున్నటువంటి మనము ఎలా ఉండాలంటే పవిత్రురాలైనటువంటి కన్యకలుగా ఉండాలి, నిష్కలంకముగా ఉండాలి. దేవుడు ఈ భూలోకానికి రావడానికి మునుపు ఆయన కన్యకను ఎన్నుకున్నాడు. ఏ పురుషుని ఎరుగినటువంటి ఒక స్త్రీని, ఒక కన్యను ఆయన తన కోసం సిద్ధపరుచుకున్నాడు. అదే రీతిగా రేపు ఆయన సంఘాన్ని తీసుకుని వెళ్ళడానికి వచ్చే సమయంలో కూడా సంఘము అంటే లిటరల్ గా ఈ మాటలు వింటున్నటువంటి సహోదరుడా నువ్వే, ఈ మాటలు వింటున్నటువంటి సహోదరి నువ్వే, ఈ మాటలు చెబుతున్నటువంటి నేనే, మనమందరము కూడా రేపు క్రీస్తు ఎదుట ఏ రీతిగా నిలవబడవలసి ఉన్నదంటే పవిత్రురాలైన కన్యకలనుగా. కానీ మన గత జీవితాన్ని చూస్తే అది ఎంత దారుణంగా ఉందో మనకు అర్థమవుతుంది. ఎంత దారుణంగా ఉందంటే యిర్మీయా గ్రంథంలో 2-3 అధ్యాయాల్లో దేవుడు మాట్లాడుతూ ఇశ్రాయేల్, ప్రత్యేకంగా ఇశ్రాయేల్ ప్రజల గురించి మాట్లాడుతూ, నీవు వ్యభిచారము చేయనటువంటి స్థలం ఎక్కడైనా ఉందేమో చూపించు అని అంటాడు. ప్రతి కొండ కింద, ప్రతి చెట్టు కింద, ప్రతి గట్టు మీద, ప్రతి గదిలోన, ప్రతి దగ్గర నీవు వ్యభిచారము చేసితివి, నువ్వు బహుభయంకరముగా వ్యభిచరించితివి. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అంతగా వ్యభిచారం చేసిందంట ఇశ్రాయేలు. ఇక్కడ లిటరల్ గా వ్యభిచారం చేయడం అంటే విగ్రహారాధన చేయడం. విగ్రహారాధన అంటే దేవుని కంటే దేన్నైతే ఎక్కువగా ప్రేమిస్తామో, ఎక్కువగా దేనికైతే ప్రాధాన్యతనిస్తామో అది విగ్రహారాధన. మామూలుగా మనకు తెలిసిన విషయం ఏంటి, మన తల్లి తండ్రి లేకపోతే భార్య బిడ్డలు అన్నదమ్ములు చదువు ఉద్యోగం సంపాదన దేవుని కంటే వీనికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తా ఉంటాం. కానీ ఈరోజు మీకు మరొక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను, దేవుని కంటే మనము మరి ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చేటువంటిది మన అహానికి. మన అహము మన జీవితంలో ఒక పెద్ద విగ్రహము. నేను స్ట్రెస్ చేసి మాట్లాడుతున్నాను, పెద్ద విగ్రహము మన అహము. రెండోది మన శరీరము. ఎందుకంటే ప్రతిదినము మన శరీరానికి ఆత్మకు పోరాటం జరుగుతూ ఉంటుండగా ప్రతిదినము మనం మన శరీరాన్నే గెలిపించుకుంటున్నాం. అంటే మన శరీరం ఏం చెప్తుందో అదే చేస్తా ఉన్నాం. మన శరీరానికి ఏది నచ్చుతుందో అదే చేస్తున్నాం. మన శరీర క్రియలన్నీ కూడా ఎవరికి వారికి వ్యక్తిగతంగా వారికే తెలుసు. అది తప్పు అని తెలిసినప్పటికీ కూడా, అది పాపం అని తెలిసినప్పటికీ కూడా, అది దేవునికి నచ్చదు ఇష్టం లేదని తెలిసినప్పటికీ కూడా అదే చేస్తా ఉన్నాం. ఎందుకోసమో తెలుసా? ఈ శరీరాన్ని సుఖపెట్టడానికి, ఈ శరీరములో ఉన్నటువంటి నీ ఇచ్ఛను, నీ కోరికను నెరవేర్చుకోవడానికి. ఇక్కడ రెండు విషయాలు మనం గమనించాలి. ఒకటి, క్రీస్తును అంగీకరించక మునుపు. రెండోది, క్రీస్తును అంగీకరించిన తర్వాత. క్రీస్తును అంగీకరించక మునుపు తీసేద్దాం. మనం అందరం కూడా లిటరల్గా వ్యభిచారులమే. ఇశ్రాయేలు ప్రజలు వలె మనం కూడా అలాంటి జీవితాన్ని జీవించిన వారమే. దేవుడు చూచినప్పుడు ఏ ఒక్కరు కూడా నీతిమంతుడిగా కనబడలేదు. కానీ క్రీస్తు ఎవరైతే పశ్చాత్తాపడి మారు మనసు పొంది బాప్తీసం తీసుకుని సంఘములోనికి వచ్చారో వారిని తన పరిశుద్ధ రక్తము చేత హిమము కంటే తెల్లముగా శుద్ధి చేసి, పరిశుద్ధపరిచి, పరిశుద్ధమైన కన్యకులనుగా చేసి, తన కొరకు ఎదురు చూడమని, పెండి కుమారుడుగా నేను వస్తానని, నువ్వు కన్యకగా ఎదురు చూడమని నిన్ను సంఘములో ఉంచి, ఒకవేళ సంఘంలో ఉన్నప్పుడు కూడా నువ్వు ఒకవేళ పడిపోతూ ఉంటే, బలహీన పడిపోతూ ఉంటే, నిన్ను నిలవబెట్టడానికి, నిన్ను సరిచేయడానికి సంఘ పెద్దలను, వాక్యాన్ని, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయాన్ని ఉంచి, ఎప్పటికప్పుడు వాక్యం ద్వారా ఉదక స్నానం చేస్తూ, నిన్ను శుద్ధి చేస్తూ, నిన్ను పరిశుద్ధమైన కన్యకగా ఉంచటానికి చూస్తా ఉన్నట్టు చూసారా? అది ఆయన కృప. మన విషయానికి వస్తే సంఘంలోనికి వచ్చిన తర్వాత కూడా ఆ పాత జీవితాన్ని ఇంకా అలాగే కొనసాగిస్తానే ఉన్నాం. అంతకుముందున్న కోపం ఇప్పుడు లేదా మనకి? అంతకుముందున్నటువంటి పట్టుదల ఇప్పుడు లేదా మనకి? అంతకుముందున్నటువంటి ఈర్ష్య ఇప్పుడు లేదా మనకి? అంతకుముందున్నటువంటి అసహ్యం ఇప్పుడు లేదా మనకి? అంతకుముందున్నటువంటి ఓర్చుకోలేని తత్వం ఇప్పుడు లేదా మనకి? అంతకుముందున్నటువంటి క్షమించని తత్వం ఇప్పుడు లేదా మనకి? అన్ని ఇప్పటికీ ఉన్నాయి, ఇప్పటికీ ఉన్నాయి. ఇంకా ఆ వ్యభిచారాన్ని మనం విడిచిపెట్టలా, ఇంకా మనం పవిత్రులం కాలేదు. కానీ ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే, మనము అపవిత్రులమైనప్పటికీ కూడా ఎప్పటికప్పుడు, ఇంతకు ముందైతే వారంలో ఒక్కసారి అంటే ప్రతి ఆదివారం, ప్రతి ఆదివారం నువ్వు చెంగానికి వెళ్ళినప్పుడు దేవుడు అక్కడ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. అంటే బుధవారాలు శుక్రవారాలు ఉన్నాయి కానీ మీరు పోరు కదా, పోయే వాళ్ళ గురించి కాదులేండి, వాళ్ళకి తగలదు ఇది. కేవలం ఆదివారం మాత్రమే కనబడే గుంపు ఒకటి ఉంటుంది, పండగలకు మాత్రమే కనబడేటువంటి గుంపు మరొకటి ఉంటుంది, ఒకవేళ ప్రతి కార్యక్రమానికి అటెండ్ అయ్యే గుంపు కూడా ఒకటి ఉంటుంది. కానీ ఇవి కేవలం అటెండెన్స్ కోసమే 80% మంది కేవలం వెళ్ళామా వచ్చామా, అటెండెన్స్ రెగ్యులర్. కానీ వెళ్ళి అక్కడ వాక్యం ద్వారా ఉదక స్నానం చేసుకుని శుభ్రపరచుకొని వచ్చే అవకాశం లేదు. సరే, అప్పుడు విషయం పక్కన పెడతాం. ఇప్పుడు ప్రతి దినము ఉదయము, సాయంత్రము, రాత్రి దేవుడు తన వాక్యము ద్వారా నీకు ఉదక స్నానం చేయించి నిన్ను పవిత్రునిగా చేయడానికి మరీ మరీ ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకోసమో తెలుసా? హీఈస్ గోయింగ్ టు కమ్ వెరీ ఫాస్ట్. ఆయన అత్యంత త్వరితముగా రాబోతున్నాడు, అత్యంత త్వరితముగా రాబోతున్నాడు. కాబట్టి మనలో ఏ ఒక్కరము కూడా అపవిత్రులముగా, వ్యభిచారులముగా ఉండకుండానట్లు నీవు నేను మన ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నప్పటికీ కూడా ఆయన తన కృప చేత, కనికరము చేత ప్రతి దినము వాక్యము ద్వారా నీతో మాట్లాడుతూ, నిన్ను హెచ్చరిస్తూ, నిన్ను సరిచేయడానికి ప్రయత్నం చేస్తూ, నిన్ను కడుక్కోమని ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. ఎందుకోసమో తెలుసా? ఆయన ఎప్పుడొస్తాడో తెలీదు. ఆయన ఈరోజు మధ్యాహ్నం రావచ్చు, నేను ఇప్పుడు వాక్యం మాట్లాడుతుండగా రావచ్చు, ఆయన సాయంత్రం రావచ్చు. ఆయన వచ్చే సమయానికి నీవు నేను ఆయన ఎదుట పవిత్రురాలైనటువంటి కన్యకులనుగా నిలబడాలని ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి ఇక్కడ మన దౌర్భాగ్య స్థితి కనబడుతుంది, రెండవది ఆయన అత్యంత కృప కనబడుతుంది. మన దౌర్భాగ్య స్థితి కనబడుతుంది, మన పతన స్థితి కనబడుతుంది, మన అవిధేయత కనబడుతుంది, మన మూర్ఖత్వం కనబడుతుంది, మనం వ్యభిచారులముగా ఉన్నది కనబడుతుంది. కానీ అట్ ద సేమ్ టైం ఆయన కృప మరీ ఎక్కువగా కనబడుతుంది. మీరు వీలైతే తర్వాత యిర్మీయా గ్రంథం రెండో అధ్యాయం మూడో అధ్యాయం చదవండి. మూడో అధ్యాయంలో దేవుడు మరలా అంటాడు, ముందు వారిని మీరు ప్రతి కొండ కింద ప్రతి చెట్టు కింద ప్రతి పుట్టకుండ మీరు వ్యభిచారం చేశారు, మీరు వ్యభిచారం చేయనటువంటి స్థలం ఏమీ లేదు అని అంత కఠినంగా మాట్లాడుతూ తర్వాత కింద వచ్చిన వాళ్ళకి వచ్చిన తర్వాత అక్కడ అంటాడు, అయినను మిమ్మల్ని వెనక్కి రమ్మని నేను ఆహ్వానిస్తున్నాను, అయినను మీరు పశ్చాత్తాపడితే మిమ్మల్ని అంగీకరించడానికి నేను సిద్ధముగా ఉన్నాను అని అంటాడు. ఎంత కృపగలిగిన దేవుడండి, ఎంత కృపగలిగిన దేవుడండి. ఇంత కృపను ఐ డోంట్ నో హౌ టు కౌంట్ దట్ వన్. ఆ కృపను ఏ సంఖ్యతో కౌంట్ చేయాలో నాకు తెలీదు. అంత సంఖ్యతో అంత రీతిగా మనం ఎంత దౌర్భాగ్యులమైనప్పటికీ అంత కృప మన ఎడల చూపించు, మనల్ని క్షమిస్తూ మరలా తిరిగి రమ్మని ఆహ్వానిస్తుంటే నువ్వేమో ఒక్క శాతాన్ని కూడా ప్రేమ చూపించకుండా నీ ముఖం నాకు చూపించొద్దు, ఇంకెప్పుడు నువ్వు నాతో మాట్లాడదు, నీకు నాకు కట్ అని అంటున్నాం. అసలు నీకు నాకు సంబంధం లేదంటున్నాం. బయట వలన పక్కన పెడితే కుటుంబ సభ్యులతోనే శత్రుత్వాన్ని పెంచుకుంటున్నాం, సొంత కుటుంబ సభ్యులతోనే శత్రుత్వాన్ని పెంచుకుంటున్నాం, మనుషుల్ని దూరం చేసుకుంటున్నాం. నీకు అర్థం కావడం లేదు, రేపు చివరిలో మన పక్కన నిలబడేటువంటిది ఆ నలుగురే, నాలుగు కట్టలు కాదు. డబ్బు రాకముందు ఒక విధంగా, డబ్బు వచ్చిన తర్వాత నీ స్థితి బాగైన తర్వాత మరొక విధంగా, అలా ఉంటే దయచేసి సరిచేసుకో. డబ్బు రాకముందు నువ్వు 10 మందితో ఎలాగున్నావో డబ్బు వచ్చిన తర్వాత కూడా అలాగే ఉండు. ఇంకా నువ్వు 10 మందికి ఇప్పుడు ఆశీర్వాదకరంగా మారాలి. క్రీస్తునందు ప్రమేయం దేవుని బిడ్డలారా, ఒక చెట్టును గుర్తు చేసుకోండి. ఒక చెట్టుకి ఫలాలు వస్తే ఆ చెట్టు ఆ ఫలాన్ని మనుషులమైన మనకిచ్చి అది ఆశీర్వాదకరంగా మనకు ఆశీర్వాదకరంగా మారుతుంది. దానికి ఒక్క ఫలం వచ్చినా మనకు సహాయం చేస్తుంది, దానికి 10 ఫలాలు వచ్చినా మనకు సహాయం చేస్తుంది, దాని చెట్టు నిండా కాయలు వచ్చినా అంటే అది ఎంతగా ఆశీర్వదించబడితే అంతగా అది మనకు ఫలాలను ఇస్తుంది. అది ఎంతగా ఆశీర్వదించబడి ఎన్ని ఫలాలు ఇస్తే అన్ని ఫలాలను అది ఇరుగు పొరుగు వారికి తన దగ్గరకు వచ్చి తన మీద రాయి వేసిన ప్రతి ఒక్కరికి. ఈ స్టేట్మెంట్ గుర్తుంచుకోండి, తన మీదకు రాయి విసిరిన ప్రతి ఒక్కనికి కూడా సమృద్ధిగా తన పంటనిచ్చి పంపిస్తుంది. హౌ గ్రేట్ ద ట్రీ ఈజ్. మన సంగతి ఆలోచించేద్దాం. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, పౌలు యొక్క తృష్ణ, పౌలు యొక్క కోరిక సంఘమును క్రీస్తు ఎదుట పవిత్రురాలైన కన్యకగా నిలబెట్టాలని. ఆ స్థానంలో నీవు నేను కూడా ఉన్నాం. అందుకోసమే ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒక్కడే పురుషునికి కన్యకునిగా అనేటువంటి పదం ఎందుకు పౌలు స్పెసిఫిక్ గా మెన్షన్ చేస్తున్నాడు జ్ఞాపకం చేసుకోండి. కన్యకునుగా పురుషునికి అంటే సరిపోతుందిగా, లేకపోతే క్రీస్తుకు అంటే సరిపోతుందిగా. ఒక్కడే పురుషునికి, ఆ ఒక్కడే ఎవరు? క్రీస్తునకు. నీవు క్రీస్తునకు మాత్రమే పవిత్రురాలైనటువంటి కన్యకగా నిలబడాలి. కానీ ఈరోజు దౌర్భాగ్యమైన స్థితి, సంఘము వెలుపల వారి గురించి మాట్లాడలేదు, సంఘము లోపల ఉన్నటువంటి వారి గురించి మాట్లాడుతున్నాను. వీరు సంఘములోనే ఉంటారు కానీ క్రీస్తుకు కాకుండా మరొకరికి ప్రదానము చేయబడుతున్నారు. క్రీస్తుకు కాక మరొకరికి ప్రదానము చేయబడుతున్నారు. క్రీస్తు కొరకు కాక తమ్మును తాము మరొకరి కొరకు సిద్ధపరుచుకుంటున్నారు. ఇక్కడ మరొకరు అని అంటే వెంటనే మనం ఏమనుకుంటాం చెప్పండి? సైతాను అనుకుంటాం కదా. మనం ఎంత తెలివిగలిగిన వాళ్ళం అంటే మనం ఏ తప్పు చేసినా గాని ఆ నిందను చాలా తెలివిగా సైతాను మీద పడేస్తాం, దాని మీద నెట్టేస్తాం. వాడేనంటే చేశాడు. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి, నీవు అనుమతించకుండా సాతాను ఏమి చేయలేడు. పక్షి మన తల మీద తిరుగుగలుగుతుంది, కానీ మన తల మీద అది గూడు పెట్టలేదు. అది మన తల మీద తిరగడానికి దానికి అధికారం ఉంది, నువ్వు దాని ఏం చేయలేవు. టెంప్టేషన్స్ ఆర్ లైక్ దట్. శోధన అనేటువంటిది అలాంటిదే. కానీ ఆ పక్షిని తల మీద గూడు పెట్టకుండా నువ్వు అడ్డుకోగలవు, నీకు హక్కుంది. కానీ నువ్వు మౌనంగా ఉంటే గూడు పెట్టేసుకుంటుంది. సో శోధనలను వచ్చినప్పుడు మనం అవకాశం కల్పిస్తున్నాం కాబట్టి, మనం ఆహ్వానిస్తున్నాం కాబట్టి, అవి మన జీవితంలోనికి వచ్చి మనల్ని శోధించి క్రీస్తుకు మనల్ని దూరం చేస్తా ఉన్నాయి. అంటే ఇక్కడ మన శత్రువు అపవాది కాదు, అంతకంటే ముందు మన శరీరము, మన శరీరములో ఉన్నటువంటి ఇచ్ఛ కోరిక, మన శరీరము ఇచ్ఛ కోరిక, మన మనస్సు, ఇవే మన శత్రువులు. వీటిని మరి ఎక్కువగా ప్రేమిస్తున్నాం మనం, వీటికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నాం మనం. మన శరీరం చెప్పింది మనం వింటూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమేటట్టు దేవుని బిడ్డారా జ్ఞాపకం చేసుకోండి. సో మనము ఒక్కడే పురుషుడు అంటే క్రీస్తుకై ఉండాలి, కానీ మనల్ని మనమే ప్రధానం చేసుకున్నాం. మన శరీరానికి, మన మనసుకు మనం ఇచ్చేంత ప్రాధాన్యత మనం దేనికి కూడా ఇవ్వం. ఓకేనా? తర్వాత మూడో వచనం చదువుతున్నాను. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. సర్పం గురించి ఇందాక మాట చెప్పాను. పౌలు ఇక్కడ ఏమంటున్నాడు? సర్పము తన కుయుక్తి వలన హవ్వను ఏ రీతిగా అయితే మోసపరిచిందో మిమ్మల్ని కూడా అదే రీతిగా మోసపరుస్తూ ఉంది, మీ మనసులను చెరుపుతుంది అని అంటున్నాడు. ఎస్, అదే నేను చెప్పాను. ఒక చిన్న ఉదాహరణ, పక్షి, సర్పము, లేకపోతే సాతానుడు, వాడు తన కుక్తి చేత మన పైన తిరుగుతూ ఉన్నాడు. అట్ ది సేమ్ టైం తన కుక్తి చేత మన తల మీద, మన హృదయంలో, మన మనసులో గూడు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు నేను అంటున్నాను, నీవు నేను అనుమతిస్తున్నాం ఇక్కడ తప్పు మనదే అంటున్నాను నేను. మనం అనుమతిస్తున్నాం కాబట్టే వాడు గూడు కట్టగలుగుతున్నాడు. ఖాళీగా ఉన్నటువంటి హృదయము అపవాదికి అది ఒక యూనో ఈ వెపన్స్ ని స్టోర్ చేసుకునేటువంటి ఒక గని లాంటిదంట అది. మన హృదయంలో ఖాళీగా ఉంటే, దేవుని వాక్యము లేకుండా, దేవుడు లేకుండా ఉంటే, వాడొచ్చి కూర్చొని లోపల ఒక ఫ్యాక్టరీని తయారు చేసుకుంటాడు. సో కాబట్టి క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, మనము వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. ఓకేనా? సో క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. ఇక్కడ పౌలు యొక్క అగైన్ తన తృష్ణను చూస్తా ఉన్నాం. మొదటిది, మిమ్మల్ని క్రీస్తు ఎదుట పవిత్రురాలైన కన్యకలుగా నిలబెట్టాలి అనేటువంటిది. రెండోది, తొలగిపోతారేమో అన్న భయం. మీరు తొలగిపోతారేమో అన్న భయం, మీరు తొలగిపోతారేమో అన్న భయం. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, అందుకోసమే దేవుడి ఉదయకాల సమయంలో సహోదరి నీతో నేరుగా దేవుడు మాట్లాడుతున్నాడు. సహోదరుడా, నీతోనే దేవుడు నేరుగా మాట్లాడుతున్నాడు. నువ్వు తొలగిపోతావేమో అన్న భయం. ఆల్రెడీ ఒకవేళ తొలగిపోయి ఉంటే, క్రీస్తుకు దూరంగా ఉంటే, పైకి మాత్రం క్రీస్తుకు దగ్గరగా ఉన్నట్టు కనిపించవచ్చు. ఎందుకంటే మనం ప్రతిరోజు ఈ కాన్ఫరెన్స్ లో అటెండ్ అవుతూ, వాక్యం వింటూ, ప్రార్థన చేస్తూ, బైబిల్ చదువుతూ, చర్చికి వెళ్తూ, క్రీస్తుకు దగ్గరగా ఉన్నట్టు బయట వారికి కనిపించవచ్చు. కానీ నీ హృదయము క్రీస్తుకు ఎంత దూరంగా ఉందో అది కేవలం పర్సనల్ గా నీకు మాత్రమే తెలుసు. ఈవెన్ మీ ఆయనకు కూడా తెలియదు, ఈవెన్ మీ ఆవిడకి కూడా తెలియదు. అంతరంగంగా నువ్వు క్రీస్తుకు ఎంత దూరంగా ఉన్నావో, అపవాదికి నువ్వు ఎంత సమీపముగా ఉన్నావో, నీ మనస్సును గెలిపించుకోవడానికి నువ్వు ఎంత తాపత్రయపడుతున్నావో యు నోస్ పర్సనల్లీ. పౌలు అంటున్నాడు, ఐ హ్యావ్ ఎ ఫియర్, నాకు భయం ఉంది, భయం ఉంది. అంటే వారిని కొరింథీ సంఘస్థులను నిలబెట్టడానికి పౌలు ఎంత ప్రయత్నం చేస్తున్నాడో జ్ఞాపకం చేసుకోండి. ఏలయనగా వచ్చిన వాడెవడైనను మేము ప్రకటింపని మరి యొక్క యేసును ప్రకటించినను, లేక మీరు పొందని మరి యొక్క ఆత్మను మీరు పొందినను, మీరు అంగీకరింపని మరి యొక్క సువార్తను మీరు అంగీకరించినను, మీరు వాణిని గూర్చి సహించుట యుక్తమే. మూడు పదాలు ఉపయోగించాడు, మరి యొక్క యేసు, మరి యొక్క ఆత్మ, మరి యొక్క సువార్త. నేను మీకు ప్రకటించిన యేసును కాకుండా మరి యొక్క యేసును, మీరు పొందుకున్నటువంటి పరిశుద్ధాత్మను కాకుండా మరి యొక్క ఆత్మను, మేము మీకు ప్రకటించిన సువార్తను కాకుండా మరి యొక్క సువార్తను, వీటి జోలికి మీరు వెళ్తే మీరు తొలగిపోవడానికి చాలా ఎక్కువగా ఆస్కారం ఉంది, చాలా ఎక్కువగా ఆస్కారం ఉంది. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, కొరింథీయులు ఇతర గ్రీకుల వలె ఏదో ఒక కొత్త బోధన వినడానికి ఎప్పుడూ కుతూహలంగా ఉండేటువంటి వారు. మనకు తెలుసు గ్రీకు ప్రజల గురించి, వీరెప్పుడు కూడా ఏదైనా ఒక కొత్త సంగతి వినాలి అని ఆశపడతారు. సో ఈ కొరింథీయులు కూడా గ్రీకు ప్రజల వలె ఏదో ఒక కొత్త బోధను వినడానికి ఆసక్తిని కనపరిచేటువంటి స్వభావం కలిగినటువంటి వాళ్ళు. కాబట్టి పౌలు చేత అనుగ్రహింపబడిన సత్య ఉపదేశము నుండి ఎక్కడ తొలగిపోతారేమోనన్న భయం, సులువుగా ఎక్కడ అవివేకులుగా చేయబడతారేమోనన్న భయం, అది పౌలు యొక్క భయం. కొరింథీయులు అబద్ధపు క్రీస్తును, అబద్ధపు ఆత్మలను అనుసరింపకూడదని పౌలు హెచ్చరిస్తూ ఉన్నాడు. గలతీయులు తొలగిపోయినట్లు కొరింథీయులు సత్య సువార్త నుండి తొలగిపోకూడదని పౌలు కోరుతున్నాడు. మనం గలతీయులకు రాసిన పత్రిక 1:6-9 వరకు చదివితే మనకు అదే అర్థమవుతుంది. ఇంత తొందరగా మిమ్మల్ని ప్రలోభ పెట్టిన వారు ఎవరు అని, మొన్నే కదా మేము వచ్చి మీకు సువార్తను ప్రకటించింది, మొన్నే కదా మేము వచ్చి మీకు క్రీస్తును ప్రకటించింది, ఇంతలోనే ఎవరు వచ్చి మిమ్మల్ని గలిబిలి చేశారు? అబద్ధపు బోధలు, అబద్ధపు క్రీస్తులు, అబద్ధపు సాక్షులు, అబద్ధపు ఆత్మలు, అది ఈ రోజు మన సంఘంలో కొత్తగా చూస్తుంది కాదు, ఆదిమ సంఘము నుంచే ఈ సమస్యలు ఉన్నాయి అన్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దట్స్ వై వీ షుడ్ బి వెరీ మచ్ కేర్ఫుల్. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ రోజుల్లోనే అబద్ధపు క్రీస్తులు, అబద్ధపు బోధలు సంఘాన్ని గలిబిలి చేస్తుంటే ఎక్కడ వీళ్ళు తొలగిపోతారేమో అన్న భయంతో ఉన్నటువంటి పౌలు పత్రిక రాస్తున్నాడు. ఈ పత్రిక ఈ రోజు వింటున్నటువంటి నీకు నాకు కూడా వర్తిస్తుంది. ఆ రోజు ఒకవేళ ఇద్దరు ముగ్గురుంటే, ఈరోజు కొన్ని వేల మంది ఉన్నారు అబద్ధ బోధకులు, ఈరోజు కొన్ని లక్షల మంది ఉన్నారు అబద్ధ బోధకులు, కానీ వీళ్ళు సరైనటువంటి బోధకులుగా, అతిపెద్ద బోధకులుగా చలామణి అవుతున్నారు. వీళ్ళ దగ్గరికి తండోపతండోలకు జనాలు వస్తుంటుండగా మనం ఏమనుకుంటామంటే, నిజముగా వీళ్ళు దేవుని చేత వాడబడకపోతే ఇంత జనాలు ఎందుకు వస్తారు అని అనుకుంటున్నాం. పిట్ట కథలు చెప్పేటువంటి బోధకుల దగ్గరికి వేల మంది జనాలు వెళ్తారు. అది ప్రభు చెప్పాడు, మనకు ఆ విషయం తెలియదు. అంత్య దినాల్లో ఇలాంటి బోధకులు ఎంతో వస్తారు. ఈవెన్ ప్రజలు కూడా అంట దురద చెవులు కలిగినటువంటి వాళ్ళై ఇలాంటి కథలను వినడానికి ఇష్టపడతారట. సో కాబట్టి అలాంటి వారి దగ్గరికి వేల మంది, వేలాది మంది జనులు వెళ్తున్నంత మాత్రాన నిజంగా మీరేం పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. నిజంగా అక్కడ దేవుని కార్యం లేకపోతే ఇంతమంది ఎందుకు వెళ్తారు అని. అంతమంది వెళ్లేది దురద చెవులు కలిగినటువంటి వాళ్ళే, వాళ్ళకు నచ్చిన బోధన వినడానికి వాళ్ళు వెళ్తా ఉన్నారు. నిజం చెప్పాలంటే సత్యబోధ ఉన్న దగ్గర బహు కొద్ది మంది మాత్రమే ఉంటారు. ఇంతమంది వెళ్తున్నారు కదా అనుకోవద్దు, విశాలమైన మార్గంలోనే అంతమంది వెళ్తారు. ఇరుకు మార్గం గుండా ప్రయాణం చేసేవాళ్ళు బహు కొద్ది మంది. సత్యవాక్యం ఉన్న దగ్గర, హెచ్చరికలు ఉన్న దగ్గర బహు కొద్ది మందే ఉంటారండి. బహు కొద్ది మందే ఉంటారు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బీ కేర్ఫుల్. మీ సంఘం చాలా పెద్దదని, అక్కడికి వేల మంది వస్తారని దాని గురించి నువ్వు పెద్దగా ప్రౌడ్గా ఫీల్ అవ్వద్దు. దాని గురించి నేను పెద్దగా ప్రౌడ్గా ఫీల్ అవ్వద్దు. సుజ్ఞాపకం చేసుకోండి, మరి యొక్క సువార్త, మరి యొక్క ఆత్మ, మరి యొక్క క్రీస్తు. ఈరోజు తమ్మును తాము క్రీస్తులుగా ప్రకటించుకున్నటువంటి వారు ఎందరో ఉన్నారు. అలాంటి బోధలు చాలా ఉన్నాయి. ఐ థింక్ కరెక్ట్గా పేరు గుర్తున్నట్లు మేబీ బ్రహ్మం గారు అనుకుంటాను, బ్రహ్మం గారి బోధలు. ఆయన చివరికి తానే క్రీస్తునని ప్రకటించుకున్నాడు. అతను చర్చ్ ఆఫ్ గాడ్ సౌత్ కొరియా నుంచి వచ్చింది. చర్చ్ ఆఫ్ గాడ్ లో కూడా రెండు మూడు రకాలు ఉన్నాయి. ఒక చర్చ్ ఆఫ్ గాడ్ సౌత్ కొరియా నుంచి వచ్చింది. సో వాళ్ళు కూడా అంతే, ఆయన చనిపోయాడు ఆ ఫౌండరు, ఆయన క్రీస్తునే అని చెప్పి ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళ భార్య ప్రకటించింది. ఇప్పుడు ఆమె పరిశుద్ధాత్మ. ఓకేనా? ఇప్పుడు ఆమె పరిశుద్ధాత్మ. అదేం చిన్న సంఘం కాదండి. ఈరోజు దానికి వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు, లక్షల కోట్ల రూపాయల స్పాన్సర్స్ ఉన్నాయి. ఈరోజు ప్రతి దేశానికి వాళ్ళు విస్తరించారు, ప్రతి దేశానికి విస్తరించారు, ప్రతి రాష్ట్రంలో ఉన్నారు, ప్రతి జిల్లాలో ఉన్నారు. మీకు తెలుసా? అంటే మీ జిల్లాలో ఉన్నారు లేదు నాకు తెలియదు, కానీ మా నెల్లూరు జిల్లాలో ఉన్నారు, స్టౌన్ హౌస్ పేటలో ఉన్నారు. వారి సంఘం ఉంది, ఇద్దరిద్దరిని సహోదరులను వాళ్ళు ప్రతి ఇంటికి పంపిస్తారు. కానీ విచిత్రమైన విషయాన్ని తెలుసా, వీళ్ళు ఏ అన్యుడి దగ్గరికి వెళ్లరు. వీళ్ళు కేవలం క్రైస్తవులను మాత్రమే టార్గెట్ చేస్తారు, క్రైస్తవులకు మాత్రమే వెళ్తారు, బైబిల్ గ్రంథాన్నే చేత పట్టుకుని వెళ్తారు, బైబిల్ గ్రంథంలో ఉన్నవన్నీ మాట్లాడతారు, అవచనాలనే చూపించి మాట్లాడతారు. కానీ అవచనాలన్నింటినీ పరిశుద్ధాత్మ అని గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ ఆత్మ వారి దృష్టిలో ఎవరంటే, ఈరోజు ఇంకా బతుకున్నటువంటి ఆ ఫౌండర్ యొక్క భార్య సౌత్ కొరియాలో ఉంది, ఆమె పరిశుద్ధాత్మ. వాళ్ళు అంటారు దేవునికి భార్య ఉంది అని అంటారు, దేవునికి భార్య ఉంది. వాళ్ళు ఎందుకు అలా వక్రీకరించుకున్నారు తెలుసా? ఇప్పుడు ఆమె భార్యే కదా, అందుకని ఇప్పుడు ఆమె అలా బోధిస్తారనమాట, దేవునికి భార్య ఉంది. ఆ భార్య నేనే అంటది, ఆ భార్యను నేనే. చనిపోయినటువంటి ఆయన దేవుడు, మరి చిన్న దేవుడు ఎట్లా చనిపోతాడు? సో కాబట్టి ఈ విల్ కమ్ బ్యాక్ అగైన్, ఆయన మరలా వస్తాడు. చూడండి ఎంత చక్కగా బోధను వక్రీకరించారో. వీళ్ళు మన మధ్యలో కూడా ఉన్నారు, అందుకే చెప్తున్నాను కొంచెం స్పెసిఫిక్ గా. నెల్లూరుకి వచ్చారంటే విజయవాడకు రాకుండా ఉండరు, గుంటూరుకు రాకుండా ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. ఏదో ఒక రోజు మిమ్మల్ని టచ్ అవుతారు వాళ్ళు, కానీ స్టార్టింగ్ లో మీకు ఇవన్నీ చెప్పరు వాళ్ళు. స్టార్టింగ్ లో అంతా మనకు చెప్పేది ఏంటంటే, బ్రదర్ బైబిల్లో ఏదుందో మనం దాన్ని అనుసరించాలి, బైబిల్ ప్రకారమే మనం జీవించాలి, ఏసైలాగే మనం జీవించాలి అని అంటారు. కానీ ఏసై అంటున్నప్పుడు వాళ్ళ దృక్పథం ఆ ఫౌండర్ పరిశుద్ధాత్మను మనం కలిగి ఉండాలి అని చెప్పినప్పుడు నువ్వేమనుకుంటావు, అరే నిజమే కదా అని అనుకుంటావు. కానీ పరిశుద్ధాత్ములు అన్నప్పుడు వాళ్ళ దృక్పథం వేరు, వాళ్ళ ఆలోచన వేరు. బీ కేర్ఫుల్. ఇంకొక మాట చెప్పమంటారా, తర్వాత చివరిగా అంటే స్టార్టింగ్ లో ఇవన్నీ చెప్పరు, మీరు బాగా వాళ్ళని నమ్మిన తర్వాత, మీరు బ్లైండ్ గా వాళ్ళని వెంబడించిన తర్వాత అప్పుడు చెప్తారు. అప్పుడు ఏమని చెప్తారంటే, దావీదు వంశావళిలో నుంచి మెస్సీయా రావలసి ఉన్నది, దావీదు చిగురులో నుంచి మెస్సీయా రావలసి ఉన్నది. మీరేమంటారు? ఎస్ కరెక్ట్, బైబుల్ అదే ఉంది. అయితే ఇప్పుడు వాళ్ళు ఏమంటారు తెలుసా, దావీదు ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశారండి? 40 సంవత్సరాల పరిపాలన. నాకు వాళ్ళతో చాలా డిస్కషన్స్ అయిపోయాను, అందుకే చెప్తున్నాను. 40 సంవత్సరాల పరిపాలన చేశాడు. ఓకే, 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. మరి ఇప్పుడు దావీదు క్రమంలో, దావీదు సంతానంలో వచ్చినటువంటి ఏసయ్య వాస్తవానికి ఎన్ని సంవత్సరాలు పరిచయం చేయాలి? 40 సంవత్సరాలు చేయాలి. మరి ఎన్ని సంవత్సరాలు పరిచయం చేశాడు? 3.5 సంవత్సరాలు పరిచయం చేశాడు. అంటే ఇంకా ఎంత సమయం మిగిలిపోయింది? 46.5 సంవత్సరాలు మిగిలిపోయింది. సో దాట్స్ వై హీస్ గోయింగ్ టు కమ్ బ్యాక్. కదా రావాలి కదా, వచ్చాడు. ఎవరు? ఆయనే మా ఆయన. వచ్చి ఆ మిగిలిన భాగాన్ని కూడా కంప్లీట్ చేసి ఆయన వెళ్ళాడు. 40 సంవత్సరాల పరిచయని అది ఫుల్ఫిల్ చేసి వెళ్ళాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ నన్ను ఇక్కడ ఉంచి వెళ్ళాడు, ఆయన మరలా వస్తాడు, ఆయన తీసుకొని వెళ్తాడు. ఎంత పెద్ద కల్టో చూడండి ఇది, ఎంత పెద్ద కల్టో. ఇలాంటి మరి యొక్క సువార్తలు అనేకములు ఉన్నాయి. హైదరాబాద్ లో చెప్పాను కదా పోయినసారి ఒకసారి, బొంగూరి జాన్ గారని. అసలు ఆయన చెప్పే బోధ వింటే నిజమే కదా, అసలు అద్భుతాల గురించి స్వస్థతల గురించి ఆయన చెప్తున్నప్పుడు నిజమే కదా. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది అబద్ధ బోధన గురించి కూడా బాగా హైలైట్ చేసి చెప్తుంటాడు, ఇవన్నీ ఉన్నప్పుడు నిజమే కదా అనిపిస్తుంది. చివరిలో క్రంగల్నే క్రైస్ట్ ఈజ్ నాట్ గాడ్ అని అంటాడు. క్రీస్తు దేవుడు కాదు, క్రీస్తు కూడా నీకు నాకు లాగే ఒక కుమారుడు అని అంటాడు. క్రీస్తు యొక్క దైవత్వాన్ని అంగీకరించని వారు, వారిని అసలు మనం క్రైస్తవులుగా లెక్కించడానికి వీలు లేదు. క్రీస్తు విరోధులు. మీరు గమనించండి ఆయన ప్రసంగాలు, ఎప్పుడు లేచినా వాళ్ళు జ్ఞానం గురించే మాట్లాడతారు. జ్ఞానం జ్ఞానం జ్ఞానం, మహాజ్ఞానం మా దగ్గరే ఉందని అంటారు. వాస్తవానికి ఆయన కూడా ఒక పీడి సుందరరావు శిష్యుడు. వారికి సంబంధించినటువంటి వాళ్ళు ఒకవేళ ఈ ఫెలోషిప్ లో ఉంటే నేను ఇంత నేరుగా పేర్లు చెప్తున్నందుకు మీరేం ఫీల్ అవ్వద్దు. ఈ విషయం వాళ్ళకి తెలిసి నాకు ఫోన్ చేసినా నాకేం బాధ లేదు, భయం లేదు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జాగ్రత్త. అబద్ధ బోధకులు వీళ్ళు డైరెక్ట్ గా వీళ్ళని మనం కనిపెట్టచ్చు, కానీ ఇంకొంతమంది ఉంటారు వీళ్ళు ఇండైరెక్ట్ గా ఉంటారు. వీళ్ళని అసలు కనిపెట్టడం చాలా కష్టం కూడా. వీళ్ళు లేస్తే ధనం గురించి మాట్లాడతారే, ఆశీర్వాదాల గురించి మాట్లాడతారు, దీవెనల గురించి మాత్రమే మాట్లాడతారు, స్వస్థతల గురించి మాత్రమే మాట్లాడతారు. ఇది ఇంకొక ప్రమాదకరమైనటువంటిది, కానీ దీన్ని ఐడెంటిఫై చేయడం మరీ కష్టం. దేవుణ్ణి కేవలం ఇచ్చే దేవుణ్ణి మాత్రముగానే ప్రజెంట్ చేస్తారు, అంటే ధనం ఇచ్చేటువంటి దేవుణ్ణి మాత్రంగానే వీళ్ళు ప్రజెంట్ చేస్తారు. ఈలోక సంబంధమైనటువంటి ఒక రాజుగా మాత్రమే ఆయన్ని ప్రజెంట్ చేస్తారు. మరి యొక్క సువార్త, మరి యొక్క క్రీస్తుని గురించి ప్రకటించబడుతున్నారు ఈ లోకంలో ఈ అంత్య దినాల్లో. కాబట్టి ప్రతీది సత్య సువార్త అని గుడ్డిగా నమ్మవద్దు. లేఖనాలు చదవండి, లేఖనాలని పరిశోధించండి, ఎవరు చెప్పినా దాన్ని లేఖనాలతో పరిశీలన చేసుకోండి, ఇది సత్యమా కాదా అని దేవుడు నీకు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని ఉపయోగించండి. నీకు అప్పటికే అర్థం కాకపోతే అప్పుడు మోకరించి ప్రభువుని అడగండి, ప్రభువా ఏది సత్య సువార్త. వాళ్ళు వచ్చి ఇలా చెప్తున్నారు, వీళ్ళు వచ్చి చెప్తున్నారు, వాట్ షాల్ ఐ బిలీవ్. ప్రభువుని అడగండి, ప్రభు వాక్యం ద్వారా నీకు బయలుపరుస్తాడు. గుడ్డిగా ఎవరేది చెప్తే దాని వెనకాల వెళ్ళిపోవద్దు. అంత్య దినాల్లో ఉన్నామండి, బీ కేర్ఫుల్, జాగ్రత్త. మరి ఒక ఆత్మ ఈరోజు మీకు తెలుసా, ఈరోజు సంఘంలో 70% మంది ఆత్మ అనేటువంటి ఒక బోధకు అడిక్ట్ అయిపోయి ఆ వైపుగా ప్రయాణాలు చేస్తా ఉన్నారు. ఈరోజు అనేకమైనటువంటి సిద్ధాంతాలు కేవలం ఆత్మ అనేటువంటి కాన్సెప్ట్ మీదే. ఈరోజు ఏది పరిశుద్ధాత్మ కార్యం, ఏది దురాత్మ కార్యం, ఏది మనుషుల ఆత్మ యొక్క కార్యం అనేటువంటిది ఐడెంటిఫై చేయలేనంత కష్టమైపోయింది తెలుసా మీకు. అపవాది గురించి ఒక మాట రాయబడి ఉంది, వాడు వెలుగుదూత వేషం ధరించుకున్నాడు. అంటే ఏంటి, వాడు వెలుగు కాదు కానీ వెలుగుదూత వేషం ధరించుకున్నాడు. సో ఇప్పుడు వెలుగుదూత యొక్క వేషం ధరించుకుంటే ఇప్పుడు వాడు మనకు ఎలా కనిపించాడు, వాడికి కూడా వెలుగులాగే కనిపించాడు. అంటే ఒరిజినల్ లైట్ ఉంది, డూప్లికేట్ లైట్ ఉంది. మీకు తెలుసా ఈ రోజు మనం ఒరిజినల్ ని డూప్లికేట్ ని ఐడెంటిఫై చేయడం చాలా కష్టం. యాజ్ ఇట్ ఈజ్ గా అచ్చుగుద్దినట్టు అలాగే ఉంటుంది. ప్రతిదీ డూప్లికేట్ వచ్చేసింది. ఈవెన్ బంగారపు నగలు కూడా డూప్లికేటే, కానీ ఎంత రియాలిటీగా ఉంటాయంటే అంత రియాలిటీగా, అసలు నువ్వు ఐడెంటిఫై చేయలేనంత రియాలిటీగా ఉంటాయి. పైకి మాత్రమే పోతా, లోనంత ప్రమాదకరమైనటువంటిదే. ఈరోజు పరిశుద్ధాత్మను గురించినటువంటి బోధలు కూడా ఇంతే దారుణంగా ఉన్నాయి. క్రీస్తునందు ప్రేమ దేవబిడ్డలారా, బీ కేర్ఫుల్. ఆ సబ్జెక్ట్ మనం టచ్ చేయలేం, న్యూమటాలజీ, న్యూమా స్పిరిట్, అదొక పెద్ద సబ్జెక్ట్. దాన్ని టచ్ చేస్తే అప్పుడు మనకు హోలీ స్పిరిట్ గురించి వేరొక ఆత్మల గురించి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సో నేను జస్ట్ ఇక్కడతో ఈ మాటల్ని ఆపుతున్నాను నేను. అంటే మరి యొక్క సువార్త, మరి యొక్క ఆత్మ, మరి యొక్క క్రీస్తు, బీ కేర్ఫుల్, ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండమని ఆ రోజు పౌలు సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. ఈ ఉదయకాల సమయంలో వింటున్నటువంటి మనల్ని కూడా పరిశుద్ధాత్ముడు హెచ్చరిస్తున్నాడు. ఏలయనగా వచ్చిన వాడు ఎవడైనను, అంటే ఈ బోధం తీసుకొని వచ్చేటువంటి వాడు ఎవడైనను, మేము ప్రకటింపని మరి యొక్క యేసును ప్రకటించినను, లేక మీరు పొందని మరి యొక్క ఆత్మను మీరు పొందినను, మీరు అంగీకరింపని మరి యొక్క సువార్త మీరు అంగీకరించినను, మీరు వాణిని గూర్చి సహించుట యుక్తమే. నేనైతే మిక్కిలి శ్రేష్టమైన ఈ అపోస్తలుల కంటే లేశ మాత్రమును తక్కువ వాడను కానని తలంచుకొనుచున్నాను. మాటల యందు నేను నేర్పు లేనివాడనై నన్ను జ్ఞానమందు నేర్పు లేనివాడను కాను. ప్రతి సంగతిలోనూ అందరి మధ్యను మీ నిమిత్తము మేము జ్ఞానమును కనపరిచియున్నాము. ఇక్కడ పౌలు తిరిగి అబద్ధ బోధకులను మిక్కిలి శ్రేష్ఠులైన అపోస్తలు అని పరిహాసంగా మాట్లాడుతున్నాడు. మనం పౌలు యొక్క మాటల్లో చాలా సందర్భాల్లో ఇలాంటి పరిహాసపు మాటలు, అంటే ఒక చలోక్తి వారి మీద వదలడాన్ని మనం ఇంతకు ముందు కూడా చాలా సార్లు గమనించాం కదండి. సో వాస్తవానికి ఈ బోధకులు శ్రేష్ఠులైన అపోస్తలు కాదు, వారు తప్పుడు అపోస్తలు. పౌలు భాష స్పష్టంగా తేలికగా ఉంది కాబట్టి కొరింథీయులు కొంతమంది పౌలు చెప్పున్నది విన్నప్పుడు అతడు అంత జ్ఞానవంతుడు కాదని ఊహించారు. అయితే పౌలుకు దేవుని నుండి వచ్చిన నిజమైన జ్ఞాన వివేకాలున్నాయని పౌలు ఇప్పుడు చెప్పుకుంటున్నాడు. పౌలు వాళ్ళ దగ్గరున్నప్పుడేమో చాలా స్పష్టంగా మాట్లాడాడు, చాలా తేలికగా మాట్లాడాడు. కాని పౌలు పత్రికలు కొరగానివని పేతురు అన్నాడు. పౌలు యొక్క థియాలజీని అర్థం చేసుకోవడం ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ అని చెప్పి పేతురు స్టేట్మెంట్ ఇచ్చాడు. అంత జ్ఞానయుక్తంగా పౌలు తన పత్రికల్ని రాయడం జరిగింది. పౌలు 13 పత్రికలు రాస్తే ఈరోజు ఆ 13 పత్రికల్ని అర్థం చేసుకోవడానికి కొన్ని వేల పుస్తకాలని రాశారు ప్రజలు, కామెంటరీస్ ని. పౌలు రాసిన ఒక్కొక్క అధ్యాయం మీద కామెంటరీస్ ఎంతెంత పెద్దవి ఉన్నాయో తెలుసా మీకు? కేవలం కొరింథీ సంఘానికి రాసిన 13 మీదే, అంటే ప్రేమ అని చెప్పి ఆయన ఒక 13 అధ్యాయం చాలా చిన్నది రాశారు కదా, దాని మీద కొన్ని 100,000 పుస్తకాలు ఉన్నాయి. అంటే దాన్ని స్టడీ చేస్తే అంత థియాలజీ, అంత వేదాంతం బయటకు వచ్చింది. క్రీస్తునందు ప్రేమటువంటి దేని బిడ్డలారా, నేనైతే మిక్కిలి శ్రేష్ఠులైన ఈ అపోస్తలుల కంటే లేశ మాత్రము తక్కువ వాడను కానని తలంచుకొనుచున్నాను. అపోస్తలుల కంటే నేను తక్కువ వాడని నేను అనుకోవడం లేదు, ఎందుకంటే పౌలు చాలా సందర్భాల్లో చెప్పాడు నేను కూడా అపోస్తలనే, దేవుడు నన్ను అన్యుల కోసం అపోస్తలుగా ఎన్నుకున్నాడు. బహుశా నేను యెరూషలేములో ఉన్న సంఘానికి అపోస్తలుని కాకపోవచ్చేమో, కానీ మీకు మాత్రం నేను అపోస్తలుడనే అని పౌలు చాలా సందర్భాల్లో చెప్పుకోడని మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, లేశ మాత్రమును తక్కువ వాడను కానని తలంచుకొనిచున్నాను. మాటల యందు నేను నేర్పు లేని వాడనను, నన్ను జ్ఞానమందు నేర్పు లేని వాడను కాను. ప్రతి సంగతిలోనూ అందరి మధ్యను మీ నిమిత్తమును మేము జ్ఞానమును కనపరిచియున్నాము. బహుశా నేను అంత చక్కగా మాట్లాడగలిగినటువంటి వాడిని కాకపోవచ్చేమో, అంత శ్రేష్టంగా మాట్లాడలేకపోవచ్చేమో, కానీ నాకు కూడా ఏదో కొంచెం జ్ఞానం ఉందండి. ఆ జ్ఞానం దేవుడిచ్చిన జ్ఞానం అండి. సో ఆ జ్ఞానంతో నేను మీ అందరి నిమిత్తము మీ అందరి మధ్యను నేను మాట్లాడుతున్నాను. సో నేను కనపరిచేటువంటి జ్ఞానము అది నాది కాదు, ప్రభువు నాకు ఇచ్చినటువంటి జ్ఞానము. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుడిలారా, జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు దేవుడిచ్చినటువంటి జ్ఞానముతో పౌలు సంఘం ఎదుట నిలువబడి స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నేను అంటే ఎట్లాగో సమయం అయిపోయింది కాబట్టి 11వ వచనంతో నేను ఆపుతాను. మరలా 12వ వచనం నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తే ఇంకొంచెం మనకు మధ్యలో ఆపాల్సి వస్తుంది. 12వ వచనం నుంచి నేను మరలా నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేస్తాను. అయితే చివరిగా ఒక్కసారి ఇంకొంచెం సమయం ఉంది కాబట్టి ఇప్పటి వరకు మనం ధ్యానం చేసుకున్న విషయాల్ని ఒకసారి మనం రీకలెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒకసారి రీకలెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. క్రీస్తు నందు ప్రేమించిన దేవుని బిడ్డలారా, జాగ్రత్త జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు నీవు నేను దేవుని ఎదుట ఇలా నిలబడి ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడంటే పవిత్రురాలైనటువంటి కన్యకుగా ఆయనకు మాత్రమే ప్రదానము చేయబడినటువంటి వారముగా ఆయన ఎదుట మనం నిలువబడాలని పరిశుద్ధాత్ముడు ఆశ కలిగి పౌలు ద్వారా ఆ మాటలను లిఖింపచేశాడు. ఈ ఉదయకాల సమయంలో నీతో నాతో నేరుగా స్పష్టముగా మాట్లాడాడు. సో ఈ వాక్యం అయిపోయిన తర్వాత మన ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన అంటే ఈ ఫెలోషిప్ అయిపోయిన తర్వాత వ్యక్తిగతంగా మోకరించి కూర్చొని మనల్ని మనమే ప్రశ్నించుకుందాం. నేను ఆయనకి ప్రదానము చేయబడ్డాను, అయితే ఆయనకు ప్రదానము చేయబడినటువంటి నేను కన్యకగా ఉన్నానా, లేకపోతే ఇశ్రాయేలు ప్రజలు వలె ప్రతి చెట్టు కింద, ప్రతి పొట్ట కింద, ప్రతి కొండగట్టున నేను వ్యభిచారం చేస్తూ నన్ను నేను అపవిత్రపరుచుకొని ఒక వ్యభిచారిగా ఆయన ఎదుట ఉన్నానా? క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఒకవేళ నువ్వు ఆల్రెడీ ఆ స్థితిలో ఉంటే నీతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ రోజు దేవుడు హోషేయా ప్రవక్తను పిలిచి, నీవు వెళ్లి ఒక వ్యభిచారం చేయి స్త్రీని వివాహం చేసుకో అని ఆజ్ఞాపించిన దేవుడు దాని ద్వారా ఇశ్రాయేల్ ప్రజలకు ఏమని సందేశం ఇచ్చాడంటే, ఇదిగో మీరు వ్యభిచారం చేస్తున్నప్పటికీ కూడా, మీరు బహుభయంకరమైన వ్యభిచారులు అయినప్పటికీ కూడా తిరిగి రమ్మని, మిమ్మల్ని వివాహం చేసుకోవడానికి నేను ఇష్టపడుతున్నానని ఒక సందేశాన్ని ఇచ్చాడు. ఈరోజు ఆ సందేశం నీకు నాకు కూడా వర్తిస్తుంది. లోబడ నల్లని ప్రజల వైపు దినవంతయు ఆయన తన రెండు చేతులు చాచి తన ఎద్దుకు రమ్మని ఆహ్వానిస్తున్నాడు. కృపగలిగిన దేవుడు, ఈ ఉదయకాల సమయంలో పడిపోయినటువంటి నీవు, పడిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి నీవు ఈ ఆహ్వానాన్ని అందుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? లేచి నిలవబడటానికి సిద్ధంగా ఉన్నావా? క్రీస్తు దగ్గర పశ్చాత్తాపడి నిన్ను నీవు పరిశుద్ధపరచుకోవడానికి, క్రీస్తు రక్తములో కడగబట్టానికి సిద్ధంగా ఉన్నావా? క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రీస్తుని మనం జీవితంలో కలిగి ఉండకుండా క్రీస్తు కొరకు మనం ఎన్ని పనులు చేసినా ప్రయోజనం లేదు. మీకు ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను, దేవుని పని చేయడం కంటే దేవుని చిత్తం చేయడం అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఈరోజు 90% మంది దేవుని పని చేస్తూ ఉంటారు, కానీ తమ జీవితంలో దేవుని చిత్తాన్ని మాత్రం చెయ్యరు. దేవుని పని చేస్తూ బిజీగా ఉంటూ ఫుల్ సాటిస్ఫై అయిపోతూ ఉంటారు. దే ఆర్ సో మచ్ బిజీ ఇన్ గాడ్స్ వర్క్, బట్ దే డోంట్ హ్యావ్ టైమ్ టు స్పెండ్ విత్ గాడ్. ఈ స్టేట్మెంట్ అర్థమైందా? దేవుని పనిలో చాలా చాలా బిజీగా ఉంటారు, కానీ దేవునితో సమయానికి గడపడానికి మాత్రం వాళ్ళకి సమయం ఉండదు. ఏది ప్రాముఖ్యం? దేవుని పనిలో ఎక్కువ సమయం గడపడమా, దేవునితో ఎక్కువ సమయం గడపడమా? ఈ రెండింటికి కొంచెం వ్యత్యాసం ఉంది. ఇక్కడే మనం జస్ట్ అలా మిస్ అయిపోతున్నాం అంతే. దేవుని పనిలో బిజీ అయిపోతున్నాం, కానీ దేవునితో సమయాన్ని గడిపేటువంటి విషయంలో మనం బిజీ కాలేకపోతున్నాం. వాక్యం వింటున్నాం, కానీ ఆ వాక్యము మనల్ని కడగడానికి మనం అనుమతించడం లేదు. రెగ్యులర్ గా వాక్యం వింటున్నాం, ఆ వాక్యం మన జీవితంలో పనిచేయడానికి ఆ వాక్యాన్ని హృదయంలోనికి మనం అనుమతించడం లేదు. వాక్యం నీ హృదయంలోకి వచ్చిన తర్వాత వాక్యం నిన్ను కడిగి నిన్ను శుద్ధినిగా చేస్తుంది, కానీ కేవలము వాక్యాన్ని బయట విని బయట మాత్రమే విడిచిపెట్టేటువంటి స్థితిలో మనం ఉన్నాం. ఆ వాక్యాన్ని హృదయంలోనికి అంగీకరించలేకపోతున్నాం. కారణమేంటి? హృదయం శుద్ధి చేయబడ్డం మనకు కూడా ఇష్టం లేదు. శుద్ధి చేయబడాలంటే మనం కొన్నిటిని విడిచిపెట్టాలి. అది మనకిష్టం లేదు. ఆ విడిచిపెట్టడానికి కొన్నిటిని ఇష్టము లేక వాటిని అలాగే గట్టిగా పట్టుకుని ఉండడానికి ప్రయత్నం చేస్తూ వాక్యాన్ని లోనికి రానివ్వడం లేదు. కొంతమంది వాక్యాన్ని వినడానికి అందుకే ఇష్టపడరు, వింటే ఒకళ్ళ మార్పు చెందాల్సి వస్తుందేమోనని. కొంతమంది వాక్యాన్ని చదవరు, ఎందుకంటే చదివితే దేవుడు వాళ్ళతో ఒకవేళ మాట్లాడితే ఎక్కడ సరి చేసుకోవాల్సి వస్తుందేమోనని. అంటే దీనికంటే వాళ్ళు దేనికి ప్రాధాన్యతనిచ్చారు? వారి అహానికి, వారి ఈగోకి, వారి మనస్సాక్షికి. కదండి, చాలాసార్లు ఈ మాట చెప్తా ఉంటా మనం, చావనన్నది వస్తాను కానీ వాడిని క్షమించను. అంటే ఏమైంది? ఇక నువ్వు క్రీస్తు కోసం చావట్లా, చావనన్నది వస్తాను కదా అంటే క్రీస్తు కోసం చావడాలా? నువ్వు నీ అహాన్ని నిలబెట్టుకోవడం కోసం నువ్వు చచ్చిపోవడానికైనా సిద్ధంగా ఉన్నావు, కానీ నీ అహాన్ని చంపుకోవడానికి మాత్రం సిద్ధంగా లేవని చెప్తున్నావు నువ్వు. ఒకళ్ళు క్రీస్తు వచ్చి అడిగితే, ప్రభా నీకంటే నాకు నహం ఇంపార్టెంట్ ప్రభా, నీకంటే నా శరీర కోరిక నాకు ఇంపార్టెంట్ ప్రభా, చావనన్నది వస్తాను కానీ నీకోసం మాత్రం అభయాన్ని వీటిని వదులుకోను. ఇది ఈరోజు మన స్టేట్మెంట్. సో బీ కేర్ఫుల్, జాగ్రత్త. క్రీస్తునందు ప్రభువు నిలబడ్డారా? ఈరోజు నాకు తెలియకుండానే బీ కేర్ఫుల్ బీ కేర్ఫుల్ బీ కేర్ఫుల్ అనే పదాలు అనేక సందర్భాల్లో ఉపయోగించడం జరిగింది. దేవుడు ఈరోజు మనకు ఒక హెచ్చరికనిస్తున్నాడు, సరి చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం, మన జీవితాల్ని తిరిగి ప్రభుకి పునః సమర్పించుకుందాం. దేవుడి కొద్ది మాటలు మన వినికిళ్ళు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. అట్ ద సేమ్ టైం బీ కేర్ఫుల్ అబౌట్ అనదర్ క్రైస్ట్, అనదర్ స్పిరిట్ అండ్ అనదర్ గాస్పల్. దేవుడి కొద్ది మాటలు మన వినికిళ్ళు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. తిరిగి ఈ సమయాన్ని